మనము ఎంపిక గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన జీవితాన్ని ఏ విధంగా నడిపిస్తుంది, మన జీవిత గమనము ఏమై ఉంటుంది అని ఆధారపడి ఉంటుంది. దీని నిమిత్తము ఎంపిక ఆంగ్లంలో చాయిస్ అనే మాట నేను ఉపయోగిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా క్రీస్తును స్వీకరించటం, ఆయన్ను ఎంచుకోవటం గురించి మనం చెప్పాము. ఇక్కడ నేను ఒక విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనము ఆయన్ను ఏర్పరచుకోవటం కాదు, కానీ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన్ను స్వీకరించటానికి మనం ఎంపిక చేసుకుంటున్నాం, దాన్ని మనం అంగీకరిస్తున్నాం. ఆ తర్వాత దీనత్వపు మార్గంలో ఏ విధంగా నడవాలని మనం చూసాం. ఆ తర్వాత విధేయత చూపించాలి అనే దాన్ని మనం ఎంచుకోవాలని చూసాం. యథార్థంగా జీవించటానికి కావలసిన జీవితమును ఎంచుకోవాలి అని మనం చూసాం. ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. ఈరోజు చాయిస్ అనే ఆంగ్ల పదంలో చివరి రెండు అక్షరాలను మనం చూద్దాం. అవేంటంటే క్రీస్తును పోలిన మాదిరి. ఆంగ్లంలో సి మరియు ఈ అనే పదాలను నేను ఉపయోగిస్తున్నాను. ఆంగ్లంలో సి మరియు ఈ అనే అక్షరాలను నేను ఉపయోగిస్తున్నాను క్రీస్తును పోలిన మాదిరి గురించి మాట్లాడటానికి. మీరు ఈ మాటను వినే ఉంటారు, మీరు ఏదైతే బోధిస్తున్నారో దాన్ని చేయాలి అని. బహుశా మీరందరూ ఈ మాటను వినే ఉంటారు. మనం వెంబడించడానికి నిజంగా అది మంచి నియమం అయి ఉన్నది. నీవు ఏదైతే బోధిస్తున్నావో అది నువ్వు చేయకుండా ఉన్నట్లయితే ఎవరూ కూడా నిన్ను గౌరవించరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు దీనికంటే ఇంకా శ్రేష్టమైన నియమం చొప్పున ఆయన జీవించారు. ఆయన కేవలం తాను బోధించింది చేయటం మాత్రమే కాదు, ఆయన ఏదైతే అప్పటికే చేస్తున్నారో దాన్నే బోధించారు. దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. అపొస్తలుల కార్యములను వైద్యుడైన లూకా రాశాడు. ఆయన అప్పటికే లూకా సువార్తను కూడా రాసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆయన ఇంతకు ముందు రాసి ఉన్నాడు. అయితే దాని తర్వాత ఒక్క మాటలో ఏం చెప్పాడంటే యేసు ప్రభు మొట్టమొదట చేశాడు, తర్వాత దాన్ని బోధించారు. కాబట్టి యేసు ప్రభు ఏదైతే ఆయన చేసి ఉన్నాడో దాన్నే బోధించారు. బహుశా మీలో అనేక మందికి ఇప్పటికే తెలిసి ఉండొచ్చు, బైబిల్లో రెండు భాగాలుంటాయి. మొదటి భాగమును పాత నిబంధన అంటారు, రెండవ భాగమును క్రొత్త నిబంధన అంటారు. పాత నిబంధనలో అనేక ఆజ్ఞలుంటాయి, అనేక బోధనలుంటాయి, పరిశుద్ధమైన జీవితం ఏ విధంగా జీవించాలని. దీనికి సంబంధించిన అనేక వాగ్దానాలుంటాయి, హెచ్చరికలుంటాయి. ఈ ఆజ్ఞలన్నీ కూడా సంపూర్ణంగా సత్యమే, ఎందుకంటే అవి దేవుని యొక్క మాటలై ఉన్నాయి. అవి కేవలం ఆజ్ఞలు మాత్రమే. కానీ ఆ ఆజ్ఞలకు ఏ విధంగా విధేయత చూపించాలి అని మాదిరిగా మనకెవరూ లేరు. అక్కడ ఒక చిన్న సాదృశ్యాన్ని మీకు ఇస్తాను. మీరు ఈ విధంగా ఊహించుకోండి, ఒక పెద్ద నదిని మీరు ఈత కొడుతూ దాన్ని దాటాలి. నీటి ప్రవాహం ఎంతో ఎక్కువగా ఉంది. ఒక దేవదూత మీ పక్కన నిలబడి అసలు నీరు ఎలా ప్రవహిస్తుంది అని దాని గురించిన శాస్త్రమును మీకు బోధిస్తున్నట్లయితే, మరియు ఈత ఎలా కొట్టాలో మీకు చెప్తూ మీ శ్వాసను ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి, ఏ విధంగా గాలి పీల్చుకోవాలి, మీ చేతులు ఎలా కదిలించాలి, మీ కాళ్ళు ఎలా కదిలించాలి, ఆ విధంగా మీరు అవతల వైపుకు ఏ విధంగా వెళ్ళాలి. ఆ తర్వాత ఆ దేవదూత తన రెక్కలతో ఈదుకుంటూ ఆ నదిని దాటుకొని అవతల వైపుకు వెళ్లిపోయినట్లయితే, ఆ తర్వాత మరలా దేవదూత నీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నువ్వు చెయ్యి అని చెప్తే మీరేమంటారు? మనందరం కూడా ఇలానే చెప్తాం, లేదు లేదు ఇది బాగాలేదు, నీకేమో రెక్కలున్నాయి, గురుత్వాకర్షణ శక్తి మా మీద పనిచేసినట్లుగా నీ మీద పనిచేయట్లేదు, కాబట్టి ఈ నదిలో గుండా నీవు ఎంతో సులభంగా వెళ్లిపోవచ్చు, కానీ నేను ఎప్పుడైతే ఆ నదిలో దూకుతానో నేను బరువు ఉన్నాను కాబట్టి, గురుత్వాకర్షణ శక్తి నా మీద పనిచేస్తుంది కాబట్టి నేను మునిగిపోతాను. పాత నిబంధనలో కూడా దాదాపుగా పరిస్థితి ఇలానే ఉంటుంది. పాత నిబంధనలో వాళ్ళు ఎంత ప్రయాసపడినా కానీ దేవుని యొక్క ఆజ్ఞలకు వాళ్ళు లోబడలేని పరిస్థితి ఉండేది. కొంతమంది కొంత దూరం వెళ్ళగలిగేవారు, కానీ ఆ ప్రయాణమునంతటినీ కూడా ఎవరు ముగించలేకపోయారు. కానీ ఒకసారి ఊహించుకోండి, ఆ దేవదూత తన రెక్కలను తీసివేసి మనలాంటి శరీరమును ధరించుకొని గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యే ఆ శరీరాన్ని ధరించుకొని అలా ఉన్నట్లయితే ఏ విధంగా ఈత కొట్టాలి అని మనకు చూపించవచ్చు. నా ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా అలానే చేశారు. మొదటి దినమున నేను ఈ మాట చెప్పాను, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన మనల్ని ఎంత ప్రేమించారో, ఆయన ఈ భూమి మీదకి వచ్చారు, మన ఎడ్ల ఆయనకున్న ప్రేమ కేవలం ఆ శిలువ మీద వేలాడటమే కాదు, అసలు ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ దౌర్భాగ్యమైన ఈ చీకటి లోకంలోనికి రావటమే, దానిలోనికి దానిలోనికి వచ్చి ఒక మానవునిగా జీవించటమే అది మన ఎడల ఉన్న ప్రేమ. ఆయన దేవుడయుండి కూడా మనలాంటి శరీరమును ధరించుకొని పాపము చేత లాగబడే ఈ శరీరమును ధరించుకొని ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. మన జీవితము అనే నదిలో ఆయన ఈదుకుంటూ వెళ్లారు. ఆయన ఒక్కసారి కూడా కొంచెం కూడా మునిగిపోకుండా ఆయన తన జీవితంలో మొదటి 30 సంవత్సరములు కూడా ఏ విధంగా ఏదాలి అనే దాన్ని ఎంతో మౌనంగా చూపిస్తూ వచ్చారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల్లో మనం సువార్తల్లో చదివినట్లుగా తన శిష్యులతో ఆయన ఏ విధంగా ఏదాలో వారికి నేర్పిస్తూ వచ్చారు. కొంచెం కూడా మునిగిపోకుండా ఎంతో క్షేమంగా అవతల వైపుకు వెళ్లిన ఒకే ఒక్కడు యేసుప్రభు. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా చేసి ఆయన దాని గురించి బోధిస్తున్నప్పుడు ఆయనకెంత అధికారం ఉంటుంది. అదేదో కేవలం మాటలు మాత్రమే కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 6:19 బైబిల్ ఈ విధంగా చెప్తుంది, నేను దాన్ని సుమారుగా చెప్తాను. మనము నది అవతల వైపు చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన ఒక చిన్న బిడ్డగా ఎక్కడ ఉన్నాడు, 5 సంవత్సరాల వయసు గలవానిగా, 10 సంవత్సరాల వయసు గలవానిగా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు గలవానిగా తన జీవితం అంతా కూడా ఇటువైపు ఉండి ఆయన అవతల వైపుకు వెళ్ళగలిగాడు. ఆయన శరీరమును కూడా పాపము లాగుతూ ఉంది. అలా అయితే ఆయన చేయగలిగాడు కాబట్టి నాకు ఒక నిరీక్షణ ఉంది నాడు, నీకు ఒక నిరీక్షణ ఉంది. నా ప్రియ స్నేహితులారా, మనం ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నా కానీ ఈనాడు మనము కూడా ఒక నిరీక్షణను కలిగి ఉండవచ్చు. ఆ నిరీక్షణే లంగరు వంటిది అని బైబిల్లో ఆ వచనం తెలియజేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఆయన మనం వెంబడించాలని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నేను మొదటి దినమున మీతో చెప్పినట్లుగా మీరు క్రీస్తును స్వీకరించినట్లయితే యేసు ప్రభు కలిగి ఉన్న ఆత్మ, అదే ఆత్మ, ఏ ఆత్మ అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ నదిని దాటానికి సహాయం చేశాడో అదే ఆత్మను మనం కలిగి ఉండవచ్చు. మీరు క్రీస్తును ప్రతిరోజు ఆ విధంగా ఎంచుకుంటూ ఉన్నట్లయితే ఆ ఆత్మను మీకు ఆయన అనుగ్రహిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు, ఆ నదిలో గుండా ఏ విధంగా ఈతలో మీకు సహాయం చేస్తాడు. ఆయన ఇప్పుడు మీలో నివసిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఈత కొట్టాలో మీకు చూపిస్తూ ఉన్నాడు. మీరు ఇంక విడిచిపెడదాము అని అనుకుంటున్నప్పుడు ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు మునిగిపోతున్నప్పుడు ఆయన మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితి గుండా కూడా సురక్షితంగా అవతల వైపుకు మిమ్మల్ని చేరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకమునకు నేను వెలుగును అని చెప్పారు. అంధకార సంబంధమైన ఈ లోకంలో ఉండి ఆయన ఒక వెలుగు వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు మీరు విధేయత చూపించవచ్చు అని చెప్పే వెలుగు. ఈ విధంగా చేయవచ్చు కానీ ఆయన ఈ విధంగా కూడా చెప్పారు. అది ఎప్పుడంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన ఈ లోకంలో లేరు, పరలోకంలో ఉన్నారు, తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. కానీ నీవు ఈ రోజు లోకంలో ఉన్నావు, నేను ఈ లోకంలో ఉన్నాను, ఆయన మనం వెంబడిస్తున్నాం. తన శిష్యులతో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5:14 ఇప్పుడు మీరు ఈ లోకమునకు వెలుగైన్నారు, ఆ నదిలో ఈతను ఏ విధంగా కొట్టాలో మీరు నా దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు కనుక ఇప్పుడు మీరు ఇతరులకు సహాయం చేయొచ్చు. ఇతరులకు ఒక మాదిరిగా ఉండండి. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది బోధకులు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, యేసు ప్రభును గురించి చెప్పేవాళ్లు. ఆ విధంగా చేయటానికి కొంతమంది పిలువబడ్డారు. కానీ మనలో ప్రతి ఒక్కరము చిన్నవాళ్ల మొదలుకొని పెద్దవాళ్ల వరకు కూడా ఏం చేయగలమంటే మనం కలుసుకునే ప్రతి వారికి మాదిరిగా ఉండవచ్చు. ఆ విధంగా మనం తప్పకుండా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నువ్వు బైబిల్ ఇచ్చావనుకోండి, వాళ్ళు చదవకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చదువుతారు మీకు తెలుసా? నీ జీవితాన్ని వాళ్ళు చదువుతారు. ఒక వ్యక్తి విధంగా చెప్పారు, నీవు ఏ విధంగా జీవిస్తున్నావో జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే కొంతమంది చదివే ఒకే ఒక బైబిల్ ఎవరంటే అది నీవే. దాన్ని గుర్తుంచుకోండి. నీవు క్రైస్తవుడు అని పిలుచుకున్నట్లయితే మనుషులు నిన్ను గమనిస్తూ ఉన్నారు. నీవు యథార్థత కలిగి ఉన్నట్లయితే, అంటే క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే, నీవు యేసు ప్రభుని వెంబడించవచ్చు, ఇతరులను కూడా నడిపించవచ్చు. ఎంతో గొప్ప బోధకుడైన అపోస్తలుడైన పౌలు ఆయన చెప్పిన మాటల్లో అత్యంత ప్రభావవంతమైన ఒక మాట ఇది అయిండొచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 విధంగా చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎంతో అద్భుతమైన మాదిరిగా ఉన్నాడు. మీరు మాదిరిగా ఉండాలంటే మీకేవో గొప్ప తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. మీరు యథార్థంగా ఉండాలి, నమ్మదగిన వారిగా ఉండాలి. మీరు నిజముగా ఇతరుల అవసరాల్లో పాలు పంచుకోవాలి. ఆ విధంగా సహాయం చేయమని దేవుని సహాయం కొరకు అడగాలి. అప్పుడు మీరు మీ తల్లికి కానీ, తండ్రికి కానీ, మీ అన్నకు కానీ, చెల్లికి కానీ సహాయం చేయొచ్చు. ఇంట్లో మీరు చేయగలిగిన చిన్న చిన్న పనులు చేయవచ్చు. మీ తరగతిలో కానీ, లేకపోతే మీ జూమ్ క్లాసులో కానీ ఎవరైనా విచారంగా ఉన్నట్లయితే వారిని చిన్న మాటలతో మీరు ప్రోత్సహించవచ్చు. రోడ్డు మీద తెలివిని వ్యక్తి పట్ల ఒక చిరునవ్వు కావచ్చు. రోడ్డు మీద తెలివిని వ్యక్తి ఎడ్ల మనము నవ్వే ఒక చిరునవ్వు కావచ్చు. మనము చిరునవ్వు నవ్వి ప్రోత్సహించవచ్చు. ఈ అంతకాల సంబంధమైన లోకంలో వారికి ఒక నిరీక్షణ కావాలి, ఒక మాదిరి కావాలి. మీరు ఈ లోకమును మార్చాలనుకుంటున్నారా? మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక మాట మీకు తెలిసిండొచ్చేమో, ఈ లోకంలో ఏదైతే మార్పు మీరు చూడాలనుకుంటున్నారో ఆ మార్పు మీరే కండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ మార్పు మీరే అవ్వచ్చు. ఈ వారంలో మనము ఏమి నేర్చుకున్నామో ఒకసారి త్వరగా చూద్దాం. మనము చూసాము డబ్బు కంటే కూడా ఎంతో విలువైనది సమయం అని. ప్రతి సెకను కూడా మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఆ నిర్ణయాలన్నీ కూడా కలిసి మనం ఏమి అవ్వబోతున్నామో నిర్ణయిస్తున్నాయి. నిత్యత్వం కొరకు మనం ఏమి కాబోతున్నామో అవి సహాయం చేస్తున్నాయి. కాబట్టి సరి అయిన నిర్ణయాలు, సరి అయిన ఎంపికలు మనం చేసుకోవటం అనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం. చిన్న చిన్నవి కూడా. నా ప్రియ స్నేహితులారా, దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటి ఎంపిక ఏంటంటే క్రీస్తుని నేను స్వీకరించాలి అని మనం నిర్ణయం తీసుకోవటం. మీరు ఆయన్ను స్వీకరించినట్లయితే ఆయన ఇప్పటికే మిమ్మల్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన్ను స్వీకరించడానికి మీరు ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇతర ఎంపికలు సరిగా మనం చేసుకోగలము. ఎల్లప్పుడూ కూడా దీనులుగా ఉండటానికి మనం ఎంచుకోవాలి. అప్పుడు దేవునితో మనం శక్తిని కలిగి ఉంటాం. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించే వారిగా ఉండాలి. అప్పుడు మనకి మేలు కలుగుతుంది. ఎల్లప్పుడూ కూడా మీ హృదయంలో యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు ఫలవంతమైన జీవితాన్ని మీరు కలిగి ఉంటారు. చివరిగా, మీరు వెళ్లే ప్రతి పరిస్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరిగా ఉన్నారు. మీరు దేని గుండా వెళ్తున్నప్పటికీ సహాయం కొరకు యేసుక్రీస్తు ప్రభుని అడగండి. అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు కూడా మాదిరిగా ఉంటారు. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వారంలో నేను చెప్పిన మాటలు విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఓ తండ్రి, ఈ నా ప్రియ స్నేహితులను బట్టి, విద్యార్థులను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వారి జీవితంలో మీరు ప్రణాళిక కలిగినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. వారి జీవితంలో వారు చేయదగిన అద్భుతమైన విషయం ఏమిటంటే మీరు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో దాన్ని వాళ్ళు నెరవేర్చడం. వారికి సహాయం చేయండి ప్రభువా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.